अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् साई 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 यनिनिल् जपिल्चु जनुलकु यन्तो हायि कलुगुनट శుభసంధాయివి శుభమోక్ష సంప్రదాయివి సాయి. ఈ లోకంలో మనం చేసుకున్న శుభాశుభ కర్మల ఫలితమే ఉత్తమ జన్మ లేక నీచ జన్మ, నరకం స్వర్గం. నిజానికి స్వర్గం నరకం ఇవన్నీ సృష్టించుకునే బాధ్యత భగవంతుడు మనకిచ్చాడు. అందుకే మనం ఏం చేయాలి, వాటి చివరికి సత్కర్మాచరణ చేయాలి. గరుడ పురాణంలో దాదాపు 3 కాండలు ఉన్నాయి. ఆ 3 కాండల్లోనూ కూడా 1-2 సార్లు మనకి ఏమేమి చేస్తే ఏమేమి లాభాలనో ఛేదస్థం అనుకోకుండా నొక్కి మరీ చెప్పాడు వేదవ్యాస మహర్షి. ఇందాకే వచ్చేటప్పుడు ఒక ధర్మ సందేహం కూడా అడిగారు. ఆ సందేహాన్ని గరుడ పురాణం తీర్చింది. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అవయవదానం అనే ఒక మాట బాగా వినపడుతోంది కదా. చచ్చిపోయాక మన శరీరాన్ని ఎవరికైనా దానం చేస్తే దానివల్ల లాభమా నష్టమా? ఈ మాటని ఇటు ధర్మ సందేహాల్లో అడుగుతున్నారు, బయట కూడా వాళ్ళల్లో వాళ్ళు చర్చ చేసుకుంటున్నారు. దానికి ఉదాహరణ సిబి చక్రవర్తి. పూర్వకాలంలో సిబి అని పేరు కలిగిన ఒక మహారాజు ఉన్నాడు, చాలా గొప్ప చక్రవర్తి, పరమదాత, పరుల కోసం ప్రాణమిచ్చే మహానుభావుడు ఆయన. ఆ మహానుభావుడికి ఒకసారి ఓ ధర్మ సంకటం వచ్చింది. సిబి చక్రవర్తి అడిగిన వారికి లేదనకుండా ఏదైనా ఇస్తాడు అనే మాట లోకంలో ప్రసిద్ధికెక్కితే ఓసారి స్వర్గలోకంలో ఇంద్రుడు మొదలైనటువంటి దిక్పాలకులంతా నిజంగా శివ చక్రవర్తి అంత గొప్పదాతేనా, అడిగితే ప్రాణమైనా ఇస్తాడా అని ఆయన గురించి బాగా చర్చ చేశారు. ఒక ఆయనేమో దాత అన్నాడు, ఒక ఆయన దాత అంటారు కానండి, తనదాకా వస్తే తెలుస్తుంది. ఏదో బయట నుంచి 10 రూపాయలు దానం ఇవ్వడం వేరు, కష్టం వచ్చినప్పుడు ప్రాణం ఇవ్వడం వేరు అని కొందరు అన్నారు. చివరికి ఒక రోజున ఇంద్రుడు ఒక డేగ కింద మారిపోయాడు. అగ్నిహోత్రుడు ఒక పావురంగా మారాడు. పావురంగా మారిన అగ్నిహోత్రుణ్ణి డేగ తరుముకుంటూ వచ్చింది. పావురం భయపడిపోయి వణికిపోతూ శిబి చక్రవర్తి కొలువు తీరి ఉన్న సభలోకి వచ్చింది. చక్రవర్తి చక్రవర్తి రక్షించు, నన్ను ఈ డేగ చంపి తినాలనుకుంటోంది, పాహీ పాహీ అన్నది పావురం. ఆయనకి ఆశ్చర్యం కలిగింది. నా పరిపాలనలో ఈ మధ్యకాలంలో పక్షులు కూడా మాట్లాడుతున్నాయి, నిరక్షర కుక్షులు కూడా కవిత్వం చెప్పగలుగుతున్నారు, ఏదో మహిమ ఉందనుకుని ఆనందపడిపోయి, ఓ పౌరమా నీకేం పర్వాలేదు, నీకు ప్రాణదానం నేను చేస్తున్నాను, నీకు అభయం ఇచ్చాను, నీకు ఎవరి వల్ల గండం లేకుండా నేను వరం ఇస్తున్నాను అన్నాడు ఆయన. అమ్మయ్య అని పౌరం వచ్చి ఆయన సింహాసనం పక్కన ఉన్నటువంటి ఓ పెద్ద చేతులు పెట్టుకునే దిమ్మ మీద వాలి కూర్చుంది. సహజంగా సింహాసనం మీద ఏం చేస్తారంటే చేతులు పెట్టుకోవడానికి, ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీకి ఎలా అయితే ఎటు ఎటు 2 దిమ్మలు ఉంటాయో అలాంటి దిమ్మలు ఉంటాయి. ఆ రోజుల్లో బంగారపు సింహాసనం, ఆ సింహాసనం మీద మళ్ళీ మెత్తని కుషను, ఆ కుషన్ మీద ఆయన చెయ్యెట్టుకునేవాడు ఆయన. ఆ చెయ్యి పెట్టుకునే దెమ్మ మీద కూర్చుంది పావురం. నువ్వు ఇక్కడే ఉండి, నీకేం పర్వాలేదు, నీకెవరి వల్ల గండం లేకుండా వరం ఇస్తున్నాను అన్నాడు చక్రవర్తి. ఇంతలోనే డ్యాగ్ వచ్చింది. వచ్చి, మహారాజా, నేను 3 రోజులుగా తిండి లేక మలమల మాడిపోతున్నాను. నా అదృష్టవశాత్తు ఈ పౌరం దొరికింది. అమ్మయ్యా దొరికింది కదా, దీన్ని తిని కడుపు నింపుకుని బతుకుదాం అనుకుని దాన్ని వెంటబడ్డాను. అది భయంతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చింది. నువ్వేమో దానికి ప్రాణదానం చేస్తానన్నావు, అభయం ఇచ్చావు. దాన్ని నువ్వు రక్షిస్తే నేను చచ్చిపోతాను, దాన్ని భక్షిస్తే నేను రక్షింపబడతాను, నువ్వు దాన్ని రక్షిస్తే నేను మృత్యువు చేత భక్షింపబడతాను. ఒక ప్రాణిని రక్షించి మరో ప్రాణిని చంపడం నీకు ధర్మమా? నా నోటి దగ్గర కూళ్ళు లాగేస్తావా? నాకు మాత్రం అభయం ఇవ్వవా అంది. ఇప్పుడు రాజుగారు బుర్రగొక్కున్నారు. ఇవి మానవ భాషలో మాట్లాడకుండా ఉంటే ఇది పెద్ద పట్టించుకునేవాడు కాదు. మనలాగా మాట్లాడుతున్నప్పుడు చచ్చినట్టు వాళ్ళకి సమాధానం ఇవ్వాలిగా మరీనా? డేగా నువ్వు అన్నది నిజమే మరి. పౌరమేమో ప్రాణభయంతో నా దగ్గరకు వచ్చింది, అభయం ఇస్తానన్నాను. నువ్వేమో దాన్ని తింటే కానీ బతకలేనంటున్నావు. దాన్ని రక్షించాలి, అలాగే నువ్వు చావకుండా చూడాలి. ఇది పెద్ద ధర్మ సంకటం. అయితే ఓ పని చేద్దాం, నీకు కావలసింది ఆహారమే కానీ పౌరం కాదుగా. నువ్వు డేగవి, నీకు ఏ మాంసమైనా ఒకటే, కుళ్ళు మాంసమైనా నీకు ఇష్టమే. జంతువులు కుళ్ళిపోతే వాటి మీద వాలి కూడా పీక్కు తింటావు. అటువంటి నీకు కేవలం బ్రతికున్న పౌరమే ఆహారంగా అవ్వవలసిన అవసరం లేదు. దాని బదులుగా నా శరీర మాంసం కోసిస్తాను. ఇతర జీవుల్ని చంపే అధికారం నాకు లేదు, కానీ నా శరీరాన్ని హింసించుకునే అధికారం నాకున్నది. అనవసరంగా మన శరీరాన్ని హింసించకూడదు, కానీ పరోపకారం కోసం హింసించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఉట్టినే మీ శరీరాన్ని కోసుకోకండి, తప్పది. ఎవడో ఈ మధ్యన ఒక అమ్మాయికి తగిలేట, వాడు ప్రేమించనన్నట్ట, దాంతో బ్లేడ్ ఎట్టి చేయి కోసుకుందిట. ఏమండి సాధిస్తుంది చెప్పండి? ఓ దౌర్భాగ్యుడి కోసం ఓ 25 ఏళ్ళలో ఇంట్లో కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రుల యొక్క బాధ గ్రహించక చెయ్యి కోసుకుని ఆసుపత్రి పాలైతే లేక చస్తే దానివల్ల నరకం తప్పేం ఉండదు. అందువల్ల చెప్పొచ్చేది ఏమిటంటే, ఏదో చిన్న చిన్న విషయముల కోసం క్షణికోద్రేకముతో తన శరీరమును హింసించుకునే అధికారం ఏ ప్రాణికి లేదు. ఆత్మహత్య మహాపాపం. ఆత్మహత్య చేసుకున్న దౌర్భాగ్యుడికి స్వర్గం ఉండదు, నరకం ఉండదు, మధ్యలో పిశాచమై అల్లాడిపోతాడు. వాడికి తిండి ఉండదు, తెప్పలుండవు. ఇక వాడికి వచ్చే ఆ నరకం, ఆ నరకం కంటే కూడా భయంకరం. కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. కానీ లోకశ్రేయస్సు కోసం తన శరీరమును దానం చేయొచ్చు, పరుల హితం కోసం తన శరీరాన్ని హింసించుకోవచ్చు. నీకుగా నువ్వు క్షణికోద్రేకంలో మొగుడేమో టీవీ కొనిపెట్టలేదు, అందుకని వీడు పీక్ కోసుకు తెచ్చిపోతే ఉపయోగం ఏంటి? వీటికోసం శరీరాన్ని హింసించుకుంటావా? చిన్న చిన్న వాటికి. అదే ఒక లోక శ్రేయస్కరమైన పని చేయడానికి శరీరాన్ని ఇచ్చేయి. పాకిస్తాన్ బోర్డర్ ఉంది, అక్కడ శత్రువులు వచ్చి భారతదేశం మీద దాడి చేస్తున్నారు, అప్పుడు ఆ శత్రువుల్ని సంహరించడం కోసం నీ ప్రాణం ఇచ్చేయి. నీ శరీరాన్ని హింసించుకోవటం వల్ల పరమపుణ్యం వస్తుంది. ఒకడికి ఎవడికో కళ్ళు లేవు, వాడి కళ్ళు పోయాయి, నువ్వు ఎలాగో చచ్చిపోతావని తెలిసింది, నీ కళ్ళు వాళ్ళకి ఇచ్చేయి. ఈ కళ్ళతో వాడు లోకాన్ని చూస్తాడు, అది నీకు పుణ్యం. వాడెవడికో కిడ్నీ లేవు, వాడు సిడ్నీ వెళ్ళినా వీడి మొహానికి ఒక కిడ్నీ దొరకట్లా, అప్పుడు నీ కిడ్నీ ఇచ్చేయి, నువ్వు బాగుపడతావు, పుణ్యం అది. అంటే పరోపకారం కోసం, లోకశ్రేయస్సు కోసం నీ శరీరమును హింసించే అధికారం నీకున్నది, దానివల్ల పుణ్యం వస్తుంది. అనవసరంగా శరీర హింస చేసుకుంటే దానివల్ల మాత్రం నష్టం, నరకం వస్తుంది. దీన్ని బట్టి ఇప్పుడు మనకేం తెలిసిపోతుంది? పురాణాలు ఏం చెప్పాయి? మన శరీరంలో అవయవాలు ఇతరులకు ఉపయోగపడితే అది మహాపుణ్యం. జలదానం, అన్నదానం కంటే శరీరదానం మరింత పవిత్రమైనది. ఒక పౌరాన్ని రక్షించడం కోసం నా శరీరంలో ఉన్న మాంసం దానం చేస్తాను. నా శరీరం ఏమైపోయినా పర్వాలా, కానీ నేను జీవిని రక్షిస్తానని మాట ఇచ్చానుగా, ఆ మాట నిలబెట్టుకోవాలి అన్నాడు రాజుగారు. సరే నీ ఇష్టం, నాకు కావలసింది మాంసమే, అది ఏ మాంసం అయితేనే. కాకపోతే పౌరం ఎంత బరువు ఉందో అంత బరువు ఉన్న మాంసము నీ శరీరం నుంచి కోసి నాకు ఇవ్వాలి అంది డేగ. అలాగే అన్నాడు రాజుగారు. ఒక త్రాసు తెప్పించాడు. ఒక త్రాసులో ఒక పళ్ళెల్లో ఈ పావురాన్ని పెట్టాడు. రెండో దాంట్లో ఏం చేశాడు, కత్తి పట్టుకొచ్చి ఈ చెయ్యంతా పరాపరా కోసి మాంసం పెడల పెడల కింద తీసి మంచి కండగలిగిన శరీరం లాంటి అది ఆ శరీరంలో ఉన్న కండలు కోసి అందులో వేసాట. నిజానికి పౌరం మహాయితో 1 కేజీయో 2 కేజీలో 5 కేజీలో అంతకంటే ఎక్కువ ఉండకూడదు కదా. ఈయన శరీరంలో ఎడం చేతికున్న మాంసం అంతా కోసి అందులో వేసినా పౌరమే బరువుగా ఉందిట. ఆయనకి మతిపోయింది, మాయిదారి పౌరం ఎంత బరువుందా అనుకుని ఈసారి ఈ కత్తి ఎడం చేతిలోకి తీసుకుని కుడి చేతి మాంసం అంతా కోసి వేశాడు. అంటే కేవలం అస్థిపంజరం ఉంది, ఈ చేతులు మాత్రం మిగిలాయి విఠలాచార్య సినిమాలో లాగా, మాంసం అంతా కోసం అందులో వేసాడు. అయినా పౌరమే బరువు తూగింది. ఈ మాంసం ఎంత వేసినా పౌరమే బరువు ఉంది, కానీ ఈ మాంసం దానికి తూగడంలా సమానం అవ్వడం లేదు. ఆయనకు ఆశ్చర్యం కలిగిందిట, పౌరమా నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు పొరపాటున ఏమన్నా ఏనుగులు మింగావా అన్నాడు ఆయన. అని చిరునవ్వు నవ్వుతూనే, ఇంత శరీరం ఇలా కోసుకుని బాధపడిపోతున్నా నిజంగా అది హింసే కదండి. మన చేతి మాంసం మనం కోసుకున్నామంటే ఎంత బాధ కలుగుతుంది. గట్టిగా కాలికి ఒక ఎదురు దెబ్బ తగిలి గోరూడిపోతేనే అమ్మ బాబోయ్ బాబోయ్ అనేదో ప్రాణం పోయినంత ఏడుస్తామే. అటువంటిది కత్తితో తన మాంసం తాను మొత్తం కోసి పెడలు పెడలుగా తక్కెట్లో వేశాడు ఆయన. అయినా చిరునవ్వు నవ్వుతూ ఈ పౌరానికి సాటి వచ్చేంత మాంసము కోసి వేస్తానని ఈసారి తొడలు కోసేసి ఆ మాంసం వేశాడు. బంగిరిపిల్లి మామిడికే ఇలాగే ఈ తొడల్లోంచి మాంసం ఎంత పీకినా మళ్ళీ పౌరమే బరువు ఉన్నది, కానీ మాంసం మాత్రం సరిపోవడం లేదు. దాంతో ఆయన విసిగిపోయి తానే వచ్చి తక్కిట్లో కూర్చున్నట్ట మొత్తం నన్ను తినేయని. అప్పుడు పౌరం పైకి లేచిపోయింది, ఈయన కిందకి దిగిపోయాడు. పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు, డేగ ఇంద్రుడైపోయింది, పౌరం అగ్నిహోత్రుడిగా మారిపోయాడు. వాళ్ళు వచ్చి, మహారాజా ఎంతోమంది దాతల్ని చూశాం, యథాశక్తిగా డబ్బిమ్మంటే ఇస్తారు, పొలాలు ఇమ్మంటే ఇస్తారు, వాహనం ఇమ్మంటే ఇస్తారు, ఏదో ఇల్లు ఇవ్వడం వేరు, స్థలం ఇవ్వడం వేరు, ధనం ఇవ్వడం వేరు, కానీ ఎవడైనా తన శరీరమును కోసి మరొక ప్రాణి కోసం త్యాగం చేస్తాడా? నీ శరీర మాంసమును ఒక చిన్న స్వల్పమైన పక్షి పౌరం కోసం త్యాగం చెయ్యాలని నిర్ణయించుకున్న నీ సాహసానికి, నీ త్యాగానికి మేము మెచ్చుకున్నాం. ఈ నేను ఇంద్రుణ్ణి, ఈయన అగ్ని, నీకు శాశ్వత స్వర్గం ఇస్తున్నాం అని పొగిడి ఆయన శరీరం చేత్తో నిమరగానే మళ్ళీ ఆయన శరీరం యథాతథంగా అయిపోయింది, అందంగా తయారయ్యింది. ఆ తర్వాత ఆయనకి శాశ్వతంగా స్వర్గం ఇచ్చారు. ఆ శిబి చక్రవర్తి కూతురే సైభ్య, చంద్రమతి హరిశ్చంద్రుడి భార్య. హరిశ్చంద్రుడి భార్యకి సైభ్య అంటే శిబి కూతురు అని అర్థం. అంతటి మహాత్ముడు ఆయన, అందుకే ఆయన కూతురు కూడా అంత గొప్పదయ్యింది. ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఒకసారి ఆలోచించండి, తన శరీరమే త్యాగం చేశాడు ఆయన. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా అవసరం అనుకుంటే బతికుండగా ఎలాగో ఇవ్వలేకపోతున్నాం కనుక చచ్చిపోయే ముందు మన కళ్ళు దానం చేసేయండి, లేదా మీ శరీరంలో అవయవాలు పనికొస్తే. బతికొండగానే ఇవి చచ్చుపడిపోతే ఏం చేయలేము, అది వేరే విషయం. కొంతమందికి బతికొండగానే అన్నీ చచ్చుపడిపోతాయి. ఈ చచ్చు పుచ్చు అవయవాలు ఎలాగో తీసుకోరు. దైవానుగ్రహము వల్ల మన అవయవములు బాగుంటే వాటిని దానం చేస్తే పుణ్యం తప్ప పాపం ఉండదు. ఎందుకంటే ఇందాక వారితో అన్నారట ఎవరో, మీ అమ్మగారి కళ్ళు దానం చేస్తే వచ్చే జన్మలో గుడ్డేవడై పుడుతుందని బెదిరించారట. ఆయన నన్ను ధర్మ సందేహం అడిగారు, నాకు అదే బాధగా ఉందండి, మా అమ్మ కళ్ళు ఇతరులకు దానం చేస్తే ఆవిడకి ఒకవేళ పునర్జన్మ ఉంటే ఆ పునర్జన్మలో గుడ్డిదై పుడుతుందేమో అనేది ఒక బెంగు ఉంటుంది కదా మాతృభక్తి వల్ల, ఏం భయపడక్కర్లా. కళ్ళు దానం చేసినటువంటి వాళ్ళు వచ్చే జన్మలో దేవతల వంటి దివ్య చక్షువులతో పుడతారు. అంటే ఏమిటి, సాధారణంగా ఒక 40-50 ఏళ్ళు దాటాక ఎవరికైనా కళ్ళజోడు వస్తుంది. నాకు కూడా ఒక 5-6 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం కళ్ళజోడు వచ్చింది, అంత పూర్వం లేదు. కానీ ఇదే కళ్ళు దానం చేసి ఉంటే పూర్వజన్మలో ఈ కళ్ళజోడు పెట్టుకోక్కర్ లేకుండా చూడొచ్చు అనమాట. కొంతమంది ముసలాళ్ళు కళ్ళజోడు లేకుండా చూస్తారు తెలుసా, వాళ్ళ అదృష్టం పూర్వజన్మలో నేత్రదానం చేశారు. కొంతమంది 70 ఏళ్ళు వచ్చినా చక్క 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 కొండలు ఎక్కుతారు. ఎలా ఎక్కుతున్నారు అనుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళు పూర్వజన్మలో ఈ పాదాలు దానం చేశారు, లేక ఎవరైనా పాదాలు లేక నడవలేక బాధపడుతూ ఉంటే భుజం మీద ఎక్కించుకుని కొండెక్కించారన్న వాటి డబ్బులు గుచ్చుకోకుండా, డోలీ కట్టాం అనే పేరుతో డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఎక్కిస్తే అటువంటి వాళ్ళు ఈ జన్మలో ముసలాళ్ళైనా కాళ్ళు నొప్పులు లేకుండా ఉంటారు. ఇదేం వేళాకోళంగా చెబుతున్న మాట కాదు, మనము ఇతరులు నడవడానికి సాయం చేశామంటే మనకి ఆరోగ్యవంతమైన పాదాలు వస్తాయి. రాబోయే కాలంలో దృఢమైన పాదములతో ఎంత దూరమైనా నడవగలిగేటటువంటి శక్తి మనకిస్తాడు. ఒక్కొక్కళ్ళ అదృష్టం 80 ఏళ్ళు వచ్చినా నడుస్తారండి, ఒక్కొక్కళ్ళు 25 ఏళ్ళకే చచ్చిపడిపోతారు, ఒక్కొక్కడు ఉంటాడు ఇహవాడికి, అదేం కర్మయోగం. కానీ అమ్మ బాబోయ్ హై బాబోయ్, రైల్వే స్టేషన్లో పైకి ఫుట్ బోర్డు ఎక్కలేకపోతున్నాడు, వాడికి ఇంకా పెళ్ళి అవ్వాల. ఏమిటండి శరీరం? ఇక కారణం ఏమిటంటే పూర్వజన్మలో ఎవరికి సాయం చెయ్యలేదు, నడవడానికి సాయం చెయ్యలేదు, పాదదానం చెయ్యలేదు. అలాగే హస్తదానం, చేత్తో ఎవరికైనా ఊతనిచ్చామంటే వచ్చే జన్మలో బలమైన చేతులు వస్తాయి మనకి, అప్పుడు మనం ఏనుగులు కూడా ఎత్తగలుగుతాం. అంతేగాని ఎవరికి చేయూత ఇవ్వకపోతే పాపం ఓ ముసలావిడ ప్లాట్ఫారంలో నడవాలి, ఆవిడ చెయ్యి పుచ్చుకుని నడిపించామంటే అది పుణ్యం. నడవలేక నానాయాతన పడిపోతున్న ముసలి వాళ్ళకి చేయూతనిచ్చి నడిపించామంటే అప్పుడు మనకి ఈ జన్మలోనో కనీసం వచ్చే జన్మలోనో బలమైన చేతులు వస్తాయి. అప్పుడు బలమైన చేతులు కలిగిన వాడు బరువులు మొయ్యగలుగుతాడు, లేకపోతే వాడు బ్యాగ్ వాడే మోసుకోలేడు. ఇలా ఏ అవయవముతో మనము ఇతరులకు సాయము చేస్తామో, లేక ఏ అవయవం మనం ఇతరులకు దానం చేస్తామో, ఆ అవయవములు రాబోయే కాలంలో మనకి ఆరోగ్యవంతంగా తయారై కొత్తగా లభిస్తాయి. కాబట్టి దానం ఎప్పుడూ పుణ్యమే. జలదానం, అన్నదానం, అవయవదానం, పాదుకాదానం, భూదానం, ఛత్రదానం, గొడుగులు చెప్పు ఇచ్చినటువంటి వాడు కూడా యమమార్గంలో సుఖంగా పెడతాడు. ఇక ప్రాణాపాయ స్థితి ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పాడు. ప్రాణం పోయే ముందు నిన్న కూడా ఒక కొసమెరుపు మాత్రం చెప్పా, తేళ్ళు కుట్టితే ఎంత బాధో అంత బాధ శరీరానికి అనిపిస్తుంది, గోళ్లల్లో సూదులు గుచ్చినట్టు ఉంటుంది, పాములు కరిస్తే ఒళ్ళంతా సింహాలు పులులు పీక్కు తింటూ ఉంటే, లేక ఇనప మేకుల మీద వేసవి కాలంలో తుప్పుపట్టిన ఇనప మేకుల మీద ఎండలో నడిస్తే ఎలా ఉంటుందో, అలాంటి బాధ ప్రాణం పోయేటప్పుడు జీవికి కలుగుతుందిట. వారి వారి కర్మలను బట్టి కొందరు ఒక్క క్షణకాలమే అనుభవిస్తారు దుర్మరణం, మరికొంతమంది ఎక్కువసేపు బాధపడి శరీరం విడిచిపెడతారు. ప్రాణం పోయేటప్పుడు ఎంతో కొంత బాధ ఉంటుంది, కానీ చిటుక్కును పోతే ఒక్క దెబ్బకి పోతుందిగా, అప్పుడు ఎక్కువసేపు ఈ ప్రాణం పోయేటప్పుడు వచ్చే యాతన బాధ ఉండదు. అలా కాకుండా ఒక వారం రోజులు మంచం మీద పడిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు, అప్పుడు ఉంటుంది వాడి శరీరానికి బాధ. మంచం మీద పడిన వాళ్ళు నోరు పడిపోయి ఎందుకు ఏడుస్తారో తెలుసా? ఈ ప్రాణం పోక లోపలికి వెళ్ళాక ఊగుతూ ఉంటుంది, అప్పుడు వాళ్ళు చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుని అని మూతి పెట్టి పడతారు బాధ. అది దుర్మరణం అంటారు దాన్ని. మనకి తెలియదు పాపం, అయ్యో ఏదో అరుస్తున్నాడు, వాడికి ఏదో తాపత్రయం అని కొందరు అంటారు. అది తాపత్రయం కాదు, నిజంగా తాపమే, ఉత్తత్రయం కాదు, భయంకర తాపం. అతడి శరీరము పోయే ప్రాణం వచ్చే ప్రాణముల మధ్య ఊగిసలాడుతూ నొప్పికి గురవుతుందిట, బాధకి గురవుతుంది. వాడు యాతన పాలైపోతాడు, ఆ యాతన తట్టుకోలేక వాడు ఏడుస్తూ సైగ చేస్తాడట. ఆ సైగ చేసి మాట చెబుదామంటే నోట్లోంచి మాట రాదు, చిట్ట చివరికి యమకింకర్లు ఎదురుగుండా కూర్చుంటారు. అబ్బాయి ఇక నీ సర్వీస్ అయిపోయిందిరా, మేము నిన్ను పట్టుకుపోవడానికి వచ్చాం, సిద్ధంగా ఉన్నావా అని అడుగుతారట. అప్పుడు వీడికి ఏమనిపిస్తుంది? ఇంకా కొంతకాలం ఉందామనిపిస్తోందండి, మాకు బంధువులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, లేకపోతే చుట్టాలు ఉన్నారు, వీళ్ళందరినీ పలకరించి ఆ తర్వాత వస్తానండి అంటాట. వాళ్ళకి వీళ్ళకి మాత్రం సంభాషణ జరుగుతుంది. యమకింకరులతో మాత్రం ఈ మూతిపోయినా లేకపోతే నాలుగు పడిపోయినా వాళ్ళతో మాట్లాడగలుగుతాడు. యమభాష అంటారు దాన్ని. ఆ భాష భూలోకవాసులకు అర్థం కాదు, పోయేటప్పుడు మాత్రమే మనకు ఆ భాష వస్తుంది. కాబట్టి యముడితో సంభాషించాలనే కోరికుంటే అది అంత మంచిది కాదు. బ్రతికుండగా మాట్లాడాలంటే అయితే యమధర్మరాజు అయినా అయి ఉండాలి, లేదా పరమ గురుభక్తి కలిగిన వాడైనా మాట్లాడగలుగుతాడు. తక్కిన వాళ్ళు చచ్చేటప్పుడు మాత్రమే యముడితో యమకింకరులతో మాట్లాడతారట. యముడు తొందరగా కనబడ్డ కానీ యమకింకరులు మాత్రం దాదాపు 10 సంవత్సరాల ముందు నుంచి కనపడతారట. అందుకే ఒక్కొక్కళ్ళు బెడ్ మీద 10 ఏళ్ళు తీసుకు తెచ్చిపోతారు. అంటే ఈ 10 ఏళ్ళు యమకింకరులు వీడితో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే పట్టుకెళ్ళాం కానీ నేను సుఖంగా ఉండనేవో, హాయ్ మై డియర్ ఫ్రెండ్, భూలోకంలో పద్మాగర్ గారు గరుడ పురాణం అమావాస్య నాడు వింటే బాగుంటుందంటే అమావాస్య నాడు వినకుండా ఇంట్లో కూర్చుని సీరియల్ చూస్తావా రారా అని సీరియల్గా పొడుస్తారు. అందుకే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఆ సమయంలో చెయ్యరాని పనులు ఎన్ని చేసావు, వాగకూడని వాగుళ్ళు ఎన్ని వాగావు, భార్యాభర్తలను విడదీసావా, తల్లి బిడ్డల్ని విడదీసావా, ఇతరుల సొమ్ములు లాక్కున్నావా, పురాణం జరుగుతున్న చోట సెల్ ఫోన్ మాట్లాడద్దంటే కట్టకుండా సెల్ ఫోన్ మాట్లాడావా, రారా హెల్లకి అని వాడిని బెదిరిస్తూ ఉంటారట. పాత పాపాలని అప్పుడు గుర్తుకు తీసుకొస్తారు. అవి గుర్తు చేస్తూ ఉంటే వీడు భార్యని లేక పిల్లల్ని బంధువుల్ని వీళ్ళందరినీ తలుచుకుని రక్షించండి, వాళ్ళు ఎదురుగుండా కూర్చున్నారు, అటక మీద కూర్చున్నారు, ముగ్గురున్నారు, యమకింకరులు బెదిరిస్తున్నారు అని పాపం చెప్పాలనుకుంటాడు, కానీ నోట్లోంచి మాట రాదు. అదనమాట మరణయాతన అంటే. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు ఇళ్ళు అయిపోయి ఏదో బాధపడుతున్నారే, ఆ బాధ అంతా ఆ యమకింకరులు నాకు కనబడుతున్నారు, ఏడిపిస్తున్నారని చెబుదాం అనుకుంటాడు కానీ చెప్పలేడు. అందుకే ఎలుగు దిందువడగా అంటాడు మారణ మార్కండేయ పురాణంలో, గొంతు బయటికి రాదు, కొట్టుమిట్టాడుతూ ఉంటుంది, చెప్పలేడు, చెప్పకుండా ఉండలేడు. పాపం ఈ బంధువులు ఏమనిపిస్తుందంటే వీడు ఏదో చెప్పాలనుకుంటున్నాడండి, నోరు వస్తే బాగుండండి అంటారట. అందులో కొంతమంది అయితే ఏం చేస్తారు, ఈయన ఎక్కడో మనకి తెలియకుండా లాకర్ ఓపెన్ చేసి డబ్బులు దాచినట్టున్నాడు, ఆ డబ్బుల రహస్యం మనకి చెబుదాం అనుకుంటున్నాడు. డబ్బు గురించి చెప్పేలోపు జబ్బు వచ్చింది, ఈ జబ్బు వల్ల డబ్బు చెప్పలేకపోతున్నాడు. గుండెకాయ ఏమో డబ్బు అని కొట్టుకోకుండా ఊతి డబ్బు డబ్బు అని కొట్టుకుంటుందేమో. వీడికి మాట తెప్పించి వైద్యం చేయిస్తే ఆ లాకర్ ఎక్కడుందో చెబుతాడేమో, దస్తావేజుల గురించి చెబుతాడేమో అని ఎంతో కష్టపడి వైద్యం చేయిస్తారు. కానీ వీడు చెప్పాలనుకున్నది లాకర్ గురించి కాదు, ఆ టైంలో వీడికి లాకర్ గురించి గుర్తుకు రాస్తుమా, ఆ సమయంలో నేను చచ్చిపోతున్నారు బాబో, ఆ ఎదురుగుండా అతిక్రూరుడు భయంకరాకారుడైన యమకింకరులు కనబడుతున్నారు, రక్షించండి అని చెబుదామని వాడు అనుకుంటాడు. ఆ బాధ ఎవరికి ఉండదు? దాతలకి, మహానుభావులకి, అన్నదానం చేసిన వాడికి, జలదానం చేసిన వాడికి, పురాణములు శ్రద్ధగా వినే వాళ్ళకి, గురువులని పూజించే వాళ్ళకి, సదాచార సంపన్నులకి ఈ బాధ ఉండదు. ఈ యమకింకరులు వారి వారి యొక్క దుష్కృతమును బట్టి ముందు వెనకల్లో కనపడతారని చెప్పానుగా, వాళ్ళు ఎలా ఉంటారు, దారుణ నేత్రులు, వికట దముష్ట్రులు, ముద్గర పాశహస్తులు, ఘోర తరానన స్ఫురిత కోపులు, దారుణమైన ఎర్రని కళ్ళతో ఉంటారు, పెద్ద పెద్ద కోరలతో ఉంటారు, చేతిలో ముళ్ళగదలు పట్టుకుంటారు. యమపాశములని వాళ్ళ దగ్గర ఒక తాళ్ళు ఉంటాయి, ఈ తాడు వేశారంటే ప్రాణం బయటకు వస్తుంది అనమాట, ప్రాణమును కూడా బంధించగలిగే పాశములు ఉంటాయి. ఇంకా ముఖం నల్లగా ఉంటుంది కానీ కళ్ళు చింతనిప్పుల్లో ఉంటాయి అన్నమాట, పళ్ళు పటపట కొరుగుతూ ఉంటారు, ఇంతంతలా పెదవులు ఉంటాయి వాటికి అని పళ్ళతో ఆ పెదవులను కొరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు వీళ్ళ దగ్గరికి చేరగా ఆ సమయంలో వీడి శరీరం కంపించిపోతూ చెమటలు కక్కుకుంటూ నోట్లోంచి లాలాజలం కారిపోతూ ఉండగా ఏడుస్తాడు. చివరికి ఇలా బెదిరించి అలా తాడు విసురుతారు, ప్రాణం టక్కన బయటకు వస్తుంది. ప్రాణం బయటకు వచ్చాక ఆ ప్రాణం ఎక్కువసేపు గాల్లో ఉండడానికి వీల్లేదు, ఈ ప్రాణం నిలబడడానికి ఇంకో శరీరం కావాలి. ప్రాణము ఆసరా లేకుండా ఎక్కువసేపు ఉండకూడదట. అందుకే ఈ ప్రాణం తీయడానికి ముందు ఏం చేస్తారు అక్కడికి యమకింకరులు, యాతనా శరీరము అని ఒక శరీరం తీసుకొస్తారు. యాతనా శరీరము నల్లగా ఉంటుంది, దానికి అవయవాలు ఉండవు, పురుషుడు స్త్రీ కాదు, దానికి లింగభేదం ఉండదు, కేవలం ఓ శరీరం. మలమూత్ర విసర్జనకి కావలసిన అవయవాలు కానీ ఏమి ఉండవు దానికి, ఊరికే నల్లగా ఉంటుంది, విచిత్రాకారంలో ఉంటుంది, ఇంతంత ఏతాకుల్లాంటి జుట్టు ఉంటుంది. ఆ శరీరంలోకి ఈ ప్రాణం లాక్కొచ్చి ప్రవేశపెడతారు. ఇలా శ్రద్ధగా పురాణం వినేవాళ్ళు, భగవన్నామ సంకీర్తన చేసేవాళ్ళకి ప్రాణాపాయ స్థితి ఇలా ఉండదట. వాళ్ళు హాయిగా మంచం మీద కూర్చొని కబుర్లు చెబుతూ గురువుగారు వచ్చారండి వెళ్ళిపోతున్నానండి వెళ్ళిపోతారు. వాళ్ళు హాయిగా సుఖంగా భోజనం చేస్తూనో భగవద్ధ్యానం చేస్తూనో కథలు చెబుతూనో ఎక్కువ కష్టపడకుండా పోతారు. ఇటువంటి పుణ్యాత్ముల్ని తీసుకుపోవడానికి తీసుకొచ్చే శరీరం పేరు దివ్య శరీరము. ఆచారకాండలో దివ్య శరీరం గురించి చెప్పారు. దివ్య శరీరం ఎంతో అందంగా ఉంటుంది, చక్కగా తెల్లగా భలే ముచ్చటగా ఉంటుంది ఆ శరీరం, సువాసన వస్తుంది ఆ శరీరం నుంచి. కొంతమంది శరీరం నుంచి దుర్వాసన, వీపంతా చెమటతో తడిచిపోయి వాడు వెనకాతలు కూర్చొని ప్రయాణం చేస్తే మనకి జీవితం అంటే విరక్తి వస్తుంది అన్నమాట, అది భూలోకవాసుల లక్షణం. కానీ అదే దివ్య శరీరం అయితే వాళ్ళ శరీరం నుంచి వస్తుంది సువాసన, చందనం పూసిన వాసన వస్తుందిట. వాళ్ళు అందంగా ఉంటారు, నాలాగా అందంగా ఉంటారు, ఒత్తుగా నల్లగా జుట్టు కూడా ఉంటుంది, ఏది నా జుట్టుకు మళ్ళీ. ఆ తర్వాత ఇక దంతములు కూడా దానిమ్మ గింజల్లో ఉంటాయి, అందమైన ముక్కుతో, ఓ పరమసుందర దేహం, దానికి దివ్య శరీరం అని పేరు. పుణ్యాత్ముడి ప్రాణాన్ని యమకింకరులు గౌరవంగా వచ్చి, ఆ యమకింకరులు కూడా ఇందాక పాపాత్ములకు ఎలా కనబడతారని చెప్పాను, భయంకరంగా ఉంటారు, కానీ పుణ్యాత్ములకు ఎలా ఉంటారో తెలిసేవాళ్ళు, అందంగా కనబడతారట. పేరుకి యమకింకరులే కానీ దివ్యకింకరుల్లో ఉంటారు. వాళ్ళు నమస్కరించి ఆయువు తీరింది, మీ ప్రాణం తీసుకువెళ్ళవచ్చునా అని అడిగి మరీ తీస్తారు ప్రాణం. అడిగి ప్రాణం తీయటం అంటే అది. వాళ్ళనేమో పాపాత్ములను అడగకుండా బెదిరించి ప్రాణం లాగుతారు, వాళ్ళకి భయంకర రూపంతో కనపడతారు, వీళ్ళకి సుందరాకారంతో కనపడతారు, వీళ్ళని అడిగి తీస్తారు, ఈ ప్రాణం ఈ దివ్య శరీరంలో ప్రవేశపెడతారు. ఇలా అందమైన శరీరం అన్నమాట, అందులో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత ఏం చేస్తారు వినయంగా, అయ్యా మార్గం అందరికీ ఒకటే, కాకపోతే యమ మార్గంలో పాపాత్ములు నడిచొస్తారు, మీరు విమానంలో రండి అని విమానం ఎక్కించుకుని పైనుంచి తీసుకెడతారు. యమధర్మరాజు గారి దర్శనం పుణ్యాత్ములకి అవుతుంది, పాపాత్ములకి అవుతుంది, కానీ పుణ్యాత్ములు చెక్క చెక్క వెళ్ళి యముడి కొలువులో యముడి సత్కారములు అందుకుంటారు. యముడు పుణ్యాత్ముల్ని దగ్గరికి పిలిచి ఇదిగో ఇలా పూలదండ వేసి కాసేపు పక్కన కూర్చోబెట్టుకుని పక్కనున్న వాళ్ళకి చెప్తాడట, చిత్రగుప్తుడు మొదలైన వాళ్ళతో, ఈ పుణ్యాత్ముడు ఎవడో తెలిసిన భూలోకంలో గోదానం చేశాడు, భూదానం చేశాడు, వీలున్నంత వరకు భగవన్నామ స్మరణ చేశాడు, అనేక ధర్మకార్యాలు చేశాడు, శాస్త్రాలను నమ్మాడు, పురాణాలు విన్నాడు, ఇటువంటి పుణ్యాత్ముడు అని కాసేపు గౌరవించి అతని సుగుణములన్నీ ముచ్చటించి ఆ తర్వాత మళ్ళీ విమానం ఎక్కించి స్వర్గానికి పంపేస్తాడు. అదే ఈ పాపాత్ములకైతేనో బెదిరించి వాడిని బయటికి లాగి యాతన శరీరంలో ప్రవేశపెడతారు యమకంకరులు. అది నల్లని భయంకర శరీరం. ఆ శరీరంలో చేరిన వాళ్ళని కొరడాలతో కొడుతూ బర 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 ఈడ్చుకుపోతారట. వాళ్ళ కోసం ట్రాపింగ్ కార్లు ఉండవు, అక్కడ వాహనాలు ఉండవు. పుణ్యాత్ములకి వాహనాలు, ఈ పాపాత్ములకి కాలినడక. ఆ కాలినడక మార్గం గండ్లు ముండ్లు తప్పే ఉండవు అక్కడ. అన్ని భయంకరమైన శిలలు ముళ్ళు, చాలా బీభత్సంగా ఉంటుంది ఆ దృశ్యం చూడలేము. భూలోక కాలమానం ప్రకారం సంవత్సర కాలం నడుస్తారు అక్కడ. భూలోకంలో నెలలాళ్ళు అయితే యమలోకంలోకి వెళ్ళే మార్గంలో ఒక రోజు. అందుకే ఇక్కడ ప్రతి వ్యక్తికి చచ్చిపోయిన తర్వాత ఒక మాసికము అని పెడతాం. ఈ మాసం అక్కడ ఒక్కరోజు. ఇక్కడ పిండం పెట్టారనుకోండి, వాడికి ఒకరోజు భోజనం అవుతుంది. యమ మార్గంలో వెళ్ళేవాడికి ఒక్కరోజే భోజనం, రెండు పూట్ల భోజనం ఉండదు, ఒక పూటే భోజనం చేస్తాడు వాడు. ఇక్కడ మాసికం పేరుతో పిండం నువ్వులు నీళ్లు ఇస్తే అవి వాడికి ఆకలి తీరుస్తాయి, యమకింకరులకి ఆకలి తీరుస్తాయి, వీడికి ఆకలి తీరుస్తాయి, వీడి శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. అందుకే పిండాలు పెట్టాలి, అందుకే మాసికం పేరుతో. ఈ పిచ్చాళ్ళు నాస్తికవాదులు ఏం చేస్తారు, దేవుడు లేడు, దెయ్యం లేడు, చావడం ఉండదు, బ్రతకడం ఉండదు, చావపతి ఆత్మ ఎక్కడికెడుతుంది, వీడికి ఏం తెలుసు, అయిన పిడివాదం, మూర్ఖులు వీళ్ళు. పరమ మూర్ఖాతి మూర్ఖులకి ఏం చెబుతామండి, వీళ్ళు తల్లిదండ్రులకు అది పెట్టరు. దాంతో వాళ్ళు నానా యాతన పడి ఉపవాసంతో మళ్ళా 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 మాడి ఆ దరిద్ర మార్గంలో పెడతారట. ఇదే పిండ ప్రదానం జరిగితే ఇన్ని నీళ్లు తిలోదకాలు వాడికి వదిలితే వాడు కాస్త దాహం తీర్చుకుని అంతో ఎంతో ఆ మార్గంలో సుఖంగా ప్రయాణం చేస్తాడు. వేసవకాలంలో రోడ్డు మీద నడవలసి వచ్చింది, నడవడం ఎలాగో తప్పట్లా, కనీసం అప్పుడు ఒక వాళ్ళు వాటర్ బాటిల్ కూడా ఉంటే ఎంత సుఖం, మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ చల్లగా వెళ్ళచ్చు. ఆ మంచినీళ్ళు లేకపోతే వడగొట్టి ఎంత బాధపడతాడు. అలాగే ఇక్కడ తిలోదకాలు పిండ ప్రదానాలు జరగకపోతే ఆ వ్యక్తి అంత యాతన పడి వెడతాడు. ఈ యాతన వాడికి ఎందుకు వచ్చిందో తెలుసా, నాస్తికుడైన కొడుకు వల్ల. ఈ నాస్తికుల యొక్క తల్లిదండ్రులకు వచ్చే బాధ అది అనుభవిస్తే తెలుస్తుందిట. అందుకే పిల్లల్ని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచాలి, కాస్తో కోస్తో ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ధనం సంపాదించాలి, గృహం కట్టుకోవాలి, సుఖాలు అనుభవించాలి. సుఖం వద్దని ఎక్కడ ఎవరు అలా, కానీ ఈ సుఖంతో పాటు ఇతరులకు కూడా సుఖం ఇవ్వాలి. కొంత ధర్మానికి కేటాయించాలి. 24 గంటలు కేవలం లౌకిక ప్రపంచానికే వాడితే ఎలాగా, ఆ 24 గంటల్లో ఒక్క గంటయో అరగంటయో కనీసం ముహూర్తం క్షణమే బాబా అన్నాడు. అసలు వేదవ్యాసుడు ఎంత సులభమైన ఉపాయం చెప్పాడో తెలుసా, దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమే బాబా ఏ శృణ్వంతి నరా భక్త్యా నతేషాం దుర్గతి క్వచిత్. భక్తితోటి పురాణ గాథలు భగవత్కథలు వినండి. ఏ అంటే ఎవరు, నరాహ నరులు, భక్త్యా భక్తితో, శృణ్వంతి శ్రద్ధతో వింటారో, అంటే భగవత్కథలు శ్రద్ధతో వినాలి. అది ఎంతసేపు అన్నది కూడా చెప్పలా, దినమర్థం రోజులో సగం విను, నీ ఓపిక ఉంటే 12 గంటలు విను. తదర్థం వా 12 గంటలు వినలేకపోతే 6 గంటలు విను. మళ్ళీ అంత వినలేకపోతే మళ్ళీ తదర్థం 3 గంటలు విను. అబ్బే 3 గంటల సేపు పురాణం ఎక్కడ వింటామంటే ముహూర్తం, ఒక ముహూర్త కాలం విను, అది కూడా వినలేనండి అన్నట్టు ఒకడు. ఇంకా వ్యాసుడు జాలిపడి క్షణమేవవా, కనీసం ఒక్క క్షణమైనా కూర్చొని వినరా. కానీ విన్న క్షణం శ్రద్ధతో విను. నువ్వు ఎక్కువసేపు అక్కర్లా, ఆ కాసేపైనా క్షణకాలమైనా శ్రద్ధతో వింటే నతేషాం దుర్గతి క్వచిత్, వాడికి మాట వరుసకు కూడా దుర్గతులు ఉండవు, నరకానికి వెళ్ళడు వాడు. కనీసం క్షణకాలమైనా శ్రద్ధతో విను. క్షణం కూడా వినలేవు, అది కూడా ఓపిక లేదు. ఆ తర్వాత నీవు పడే పాటలు ఎన్ని క్షణాలు ఎవరూ లెక్క పెట్టలేరు. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, కనీసం కించిత్ కాలమైనా మన కోసం వినియోగిస్తే అది అక్కడ కొండంత పుణ్యం అవుతుంది. లేకపోతే పిల్లలు ఇలాంటి దౌర్భాగ్యులు పడతారు, ఆ నీచుల వల్ల యాతన పడతాం. సరే, ఈ మార్గంలో వెళ్ళేటటువంటి వాడిని వాళ్ళు కొట్టుకుంటూ కొరడాలతో వాడు చేసిన పాపాలన్నీ భూలోకంలో ఉన్నవన్నీ చిట్టాలు చెప్పి నువ్వు ఎక్కడ ఏం వల్ల ఏం చేసావో మాకు తెలుసురా, ఎప్పుడూ పుణ్యం చేయలేదు అని దెప్పుతూ దెప్పుతూ తీసుకెడతారు. దారిలో వైతరణి నది అని ఒక నది ఉంది. ఓరి నాయనో, ఆ నది కుళ్ళు దుర్వాసన, తల వెండ్రుకలు, గోళ్ళు, కుళ్ళు, భయంకరమైన పాములు, అస్థిపంజరాలు, కళేబరాలు, ఒకటేమిటి ఓ ఈ బాబోయ్. ఆ భయంకర వాసనల్లో వీడిని నడిపించి తీసుకెడతారట. అక్కడుందండి ఓ తమాషా, వైతరుని దగ్గరికి తీసుకెళ్ళగానే యమకింకరులు ఒక పడవ వాడిని పిలుస్తారు. ఆ వైతరుని దగ్గర ఒక పడవ ఉంటుంది, ఆ పడవ నడిపేవాళ్ళు ముగ్గురు ఉంటారు. వాళ్ళు వచ్చి, యమకింకరులారా, వీడు ఎప్పుడైనా గోదానం చేశాడా? అప్పుడు యమకింకరులు నవ్వి, వీడి మొహానికి గోదానమా? వీడు పద్మాకర్ గారు పురాణం వింటే వీడికి జ్ఞానం వచ్చేది, పురాణం వినలేదుగా, దాంతో గోదానం గురించి తెలియలేదు. గోవులు దానం చేయడం దండగా, పైగా వాట్సాప్లో అందరికీ ఏమని పంపేట, గోవు పశువు, దానికి ప్రదక్షిణ చెయ్యొద్దు, దానికి పేడ లేదు, మూత్రము లేదు, అవన్నీ అపవిత్రాలు, గోవు దేవుడేమిటి అని గోవును తిట్టాడు. పైగా దాన్ని పురాణ రూపంలో అందరికీ పంచిపెట్టాడు వాడు. అలా పంచిపెట్టిన దౌర్భాగ్యం ఎత్తిమీద ఒక వెంట్రుకు కూడా లేదు. అటువంటి నీచాతి నీచుడు వీడు. గోవును తిట్టిన ఈ దౌర్భాగ్యుడికి గోదానం చేసే పుణ్యం ఎక్కడి నుంచి వస్తుందని యమకింకరులు ఆ పాత పాపం అంతా అప్పుడు చెబుతారట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటనమాట, గోవుని దానం చేస్తే యమకింకరులు వీడు గోదానం చేశాడని ఆ పడవలో ఎక్కించి జాగ్రత్తగా తీసుకెడతారు. గోదానం చేయకపోతే దాంట్లోంచే ఈడ్పించుకుంటూ లాక్కుంటూ తీసుకెడతారు. ఆ మలమూత్రములు, ఆ చీము, ఆ దుర్వాసన అవంతా అనుభవిస్తూ అనుభవిస్తూ ఒక మాసం పాటు అప్పుడు యమధర్మరాజు గారికి దగ్గరికి వెడతాట. డ్రైనేజీలో చావడవాడు, కానీ అది దాంట్లో నడుచుకుంటూ వెళ్ళడం ఎంత దుస్థితో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం గోవు. గోవుకి ప్రదక్షిణ చెయ్యండి, గోవుకి గడ్డి పెట్టండి, గోవుని దానం చెయ్యండి, గోవుని భక్తితో తలుచుకోండి, గోవుని పూజించండి. అప్పుడు ఈ వైతరణి, వైతరణి కాదు, అత్యంత పవిత్రమైన గంగానదిలా కనపడుతుంది. మీరంతా అదృష్టవంతులు. గోదానం చేసుకున్న వాళ్ళు ఎంతో పూర్వజన్మ సుకృతి ఉంటే కానీ చేసుకోలేరు, అలా చేసుకున్న వాళ్ళు అంతా అదృష్టవంతులు. అందరికీ డబ్బులు లేకపోవచ్చు, గోవు దానం చేయలేకపోవచ్చు, కనీసం గోవుకి ప్రదక్షిణ చేయడానికే సొమ్మేం పోయింది. చక్కగా గో సంరక్షణ సమితి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. అలాంటి గో సంరక్షణ సమితికి వెళ్ళండి, ఏదో సమయంలో ఇంత దానికి గడ్డి పెట్టండి, ఇంత చందా ఇవ్వండి, ప్రదక్షిణ చెయ్యండి. అప్పుడు మనం ఈ వైతరణి సులభముగా దాటగలుగుతాం, ఆ నరక బాధ ఉండదు. గోవు చెయ్యగలిగే ఉపకారం అంతా ఇంత కాదు. ఇక అక్కడి నుంచి వాడి అదృష్టాన్ని బట్టి వైతరణైనా దాటుతాడు, లేదా అందులో ఇందాక చెప్పినట్టు ఈడ్చుకొని పోబడతాడు. చిట్ట చివరికి యమధర్మరాజు గారి దర్శనానికి వెడతాడు. అంటే చచ్చిన 13వ నెలలో అక్కడికి వెడతాడు. అంటే భూలోక కాలమానంలో 13వ మాసం, అక్కడ యమ మార్గంలో 12 రోజులు గడిచి 13వ రోజు అనమాట. 13వ రోజున అక్కడికి వెడతాడట. అందుకే మారణ మార్కండేయ పురాణం అనువాదం చేస్తూ అంతం 13వ దినంబున అని ఒక్క వచనం ముక్కలో రాశాడు. అందుకే 13వ మాసంలో ఈ సంవత్సరీకం అనే పేరుతోటి ఆ జరిగిపోయిన తిథి నాడు 3 రోజులు కార్యక్రమం చేస్తారు. ఈ 3 రోజులు కార్యక్రమం చేస్తే 13వ రోజు యముడి దగ్గర కొంత యాతన తగ్గుతుంది. అది జరగకపోతే యముడి దర్శనం వాడికి భయంకరంగా ఉంటుంది. యముడు 2 రకాల రూపాలతో ఉంటాడని చెప్పాగా, ఒకటి సౌమ్య రూపం, ఒకటి ఉగ్ర రూపం. పాపాత్ములు గనక వీళ్ళు వైతరణిలో ఈడ్చుకొని తీసుకుపోతూ ఉండగా యమకింకరులు ఈ 13వ రోజున యముడి దర్శనానికి వెడతారు. యముడు ఒక భయంకరమైన నల్లని ఇనప సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ఆయన ఎలా కనపడతాడో తెలుసా, మీకంటే అందంగా కనపడతాడు కానీ మీలాంటి పుణ్యాత్ములకి పాపాత్ములకి నల్లగా కనపడతాడు. నీలాభ్రాంజన పుంజవర్ణు అరుణోన్నిద్రాంబకోదగ్రు
ఆభీల స్ఫీత నిశాత దంష్ట్రు భృకుటి భీమాస్యు నానా రుజా కాలో గ్రంథక మృత్యు.